The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం ఆగస్టు 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరినీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? కులాసాగా ఉన్నారా? మనం ప్రతి వారంలాగే శ్రీమతి పోడూరి కృష్ణకుమారి గారి కొంచెం తూర్పు కొంచెం పడమర కథల పుస్తకంలోంచి కొన్ని కథలు వినటానికి ప్రయత్నిద్దామా? మరి మనం కథలు వినే లోపల ఆవిడ గురించి చిన్న పరిచయం. ఈమెకు రాయడం కన్నా చదవడం ఎంతో ఇష్టం. చదివి చదివి రాయాలనిపించి రచనలు మొదలుపెట్టారు అని తాళపల్లి మురళీధర గౌడు, పుస్తక రూపశిల్పి, అంటున్నారన్నమాట. ఇప్పుడు మనం కథల్లోకి వెళ్ళిపోదామా? మన మొదటి కథ నవభారతి. కారులోంచి చెంగున దూకి లేడి పిల్లల చిన్న చిన్న గుట్టల మీద గంతులు వేసుకుంటూ చెట్లలోకి పరిగెడుతున్న కాంతిని చూసి వాత్సల్యం ఉప్పొంగిపోతుండగా తన బరువైన కాయాన్ని కారులోంచి దింపాడు నారాయణరావు. ఆయన కను సన్ననందుకున్న సెక్యూరిటీ కాంతి వెనకే వెళ్ళాడు. కాంతి వైపు చూస్తూ గర్వంగా ప్రేమగా నవ్వుకున్నాడు నారాయణరావు. కారు దిగి ఆ కొండా కోణంలోకి పుట్టింట్లోకి పోతున్నట్టు నడుస్తూ పోతున్న భారతిని చూస్తుంటే కూడా నారాయణరావుకు నవ్వు వచ్చింది. ప్రేమతో కూడిన నవ్వు కాదు, హేళనతో నవ్వుకున్నాడు. తను ఒకనాటి ముఖ్యమంత్రి కూతుర్నని, ఈనాటి ముఖ్యమంత్రి తన పినమామగారని, మరో మంత్రిగారి భార్యనని ఏమన్నా జ్ఞానం ఉందా? కొండలు కోనలు చూడగానే దిగి దూసుకుంటూ పోవడమే విసిగేసింది ఆయనకు. సార్, ఇదే మనం అనుకున్న స్థలం, సెక్రటరీ చెప్పాడు నారాయణరావుకి. తెలుస్తూనే ఉంది, లేకపోతే ఇక్కడెందుకు ఆపిస్తాను కార్లు? మేడం గారిని వెంటనే పిలుచుకురమ్మను నరసమ్మతో. కాస్త కాఫీ తాగి టిఫిన్ తిని అప్పుడు పోవచ్చు చూడ్డానికి. సెక్రటరీ చెప్పక్కర్లేకుండానే నారాయణరావు మాటలు వినబడి కాలి కొద్దీ పరిగెత్తింది నరసమ్మ భారతిని పిలుచుకురావడానికి. చెట్ల కింద ఏర్పాట్లు బాగున్నాయి, కూచుంటే కునుకు పట్టేసేలా ఉంది అనుకుంటూ అడుగులేశాడు. తుర్రుమంటూ తల్లి కంటే ముందు చెట్లలోకి పరిగెత్తిన కాంతి తిరిగొచ్చింది. ఓ డాడీ, వండర్ఫుల్ అంటున్న కాంతికేసి మురిపంగా చూస్తున్న నారాయణరావు కళ్ళు గర్వంతో వెలిగిపోయాయి. నెహ్రూకి ఇందిరమ్మలా నాకు నా కాంతి. మురిసిపోయాడు. ఏంటి, నీకు మీ అమ్మలా చెట్లు చేమలు చూస్తుంటే పర్వసం వచ్చేస్తోందా? ఏంటి వండర్ఫుల్, ఎక్సలెంటు అంటున్నావు? ఓ నో, ఇక్కడి చెట్ల కింద కాఫీ టిఫిన్ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నా. లోకల్ లీడర్స్ మంచి పనిమంతుల్లా ఉన్నారే. కాంతి మాటలకి నారాయణరావు మనసులో గర్వం రెట్టింపైంది. దూరంగా నుంచుని మంత్రిగారి పలహార సేవను తృప్తిగా తిలకిస్తున్న ప్రాంతీయ నేతలు ఆనందంతో పొంగిపోయారు. వాళ్ళంతా వినయంగా నవ్వుతూ పరమానంద భరితులయ్యారు. పకపక నవ్వి తన సంతోషం ప్రకటించాడు నారాయణరావు. ఇంకా నయ్యం, నీకు కూడా కొండలు బిలాలు ఆసక్తి పెరిగిపోయిందేమోనని హడలి చచ్చా. నో వే నెవర్, తండ్రి భుజానికి చెంప ఆంచి ధైర్యం చెప్పింది గారాల కూచి. టిఫిన్ తింటూ భారతి వెళ్ళిన వైపు చూశాడు నారాయణరావు. చకచకా నడుస్తూ వెడుతోంది. నరసమ్మ కాక ఇంకా ఎవరో నలుగురు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు భారతితో మాట్లాడుతూ నడుస్తున్నారు. అక్కడి పల్లెకు చెందిన జనాలు కాబోలు. మొత్తం అందరూ కొంచెం ఆగారు. నిట్టూర్చాడు నారాయణరావు. ఎవరు వాళ్ళంతా? కుర్చీకి కొంచెం పక్కగా నిలబడున్న ఓ కార్యకర్తని అడిగాడు. ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులండి. మంత్రిగారు తనకి ఆ ప్రశ్న వేసినందుకు మురిసిపోతూ చెప్పాడు. ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులా? వేషం మామూలు పల్లె జనంలాగే ఉందే. సందేహం వెలిబుచ్చాడు. పక్కని పట్టణానికి ఎక్కడికైనా పని మీద వెళ్ళొస్తున్నారేమో సార్. పై ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు అందరిలాగే వేస్తారండి బట్టలు. వాళ్ళ పండగలప్పుడు చూడాలండి వాళ్ళ ఒరిజినల్ డ్రెస్సులు. నవ్వు ఆపుకుంటున్నట్టు మొహం పెట్టాడు ఛోటా నేత. ఆ పల్లె జనానికి చెందిన దానిలాగే ఉంది భారతి. ఎక్కడా ప్రముఖ రాజకీయవేత్తల కుటుంబానికి చెందిన దానిలా లేనేలేదు. మళ్ళీ నిట్టూర్చాడు నారాయణరావు. భారతి అక్క ప్రియ గుర్తొచ్చి, ఇక్కడ ప్రియ ఉంటే ఈ పాటికి పెద్ద రాజకీయ సభ జరిగిపోతుండేది. ఎక్స్టెంపోర్ స్పీచ్ కొట్టేసి పెద్ద హడావిడి చేసేసుండేది. ప్రియ పేరు ప్రియ భారతి. తన మామగారు ఒకప్పటి ముఖ్యమంత్రి గారు అయిన భూపాలరావు గారు. కూతుళ్ళిద్దరికీ ప్రియ భారతి, నవభారతి అని పేర్లు పెట్టుకుని దేశభక్తి చాటుకున్నాడు. ప్రియభారతి ఒడ్డు పొడుగుగా మహాచలాకీగా పుట్టుకతో నాయకురాలిగా కనిపిస్తుంది. నవభారతి రూపంలో కానీ స్వభావంలో కానీ ఏ కోసాన అక్క పోలిక రాలేదు. అందరూ చిన్నతనం నుంచి ప్రియభారతిని ఇష్టంగా ప్రియా ప్రియా అని పిలిచి పిలిచి ఆమె పేరులో భారతిని మర్చిపోయారు. నవభారతిలో ఎక్కడా ఆధునికత నవ్యత కనిపించకపోవడం వల్లనేమో ఆమె పేరులో భారతి మాత్రమే అందరికీ గుర్తుంది. నవ మరుగున పడింది. నారాయణరావు హృదయం మూలిగింది. ప్రియ పెద్ద కూతురుగా పుట్టడం వల్ల వాడెవడో మేనత్త కొడుకు తనకంటే ముందు పుట్టేయడం వల్ల ఛాన్స్ కొట్టేశాడు. తనకే గనక ప్రియే గనక పెళ్ళికి ముందే గనక కళ్ళబడుంటే ఇద్దరూ కలిసి ఆంధ్రదేశంలో రాజకీయ భూమిని దున్నేసుండేవారు కదా. కాంతి లేచి కాఫీలు తయారవుతున్న చోటికి వెళ్ళింది. కాంతి నడిస్తే చిందులేసినట్టుంటుంది. అంతా వాళ్ళ పెద్దమ్మ పోలికే మురిపంగా అనుకున్నాడు నారాయణరావు. తన యూనివర్సిటీ రోజులు గుర్తొచ్చాయెందుకో. బిఏ 4 ఏళ్ళు వెలగపెట్టి కాలేజీ పాలిటిక్స్లో రాటుదేలాడు. ఎంఏలో చేరాక యూనివర్సిటీ రాజకీయాల్లో రాణించడానికి కాలేజీ అనుభవం మా బాగా పనికొచ్చింది. లీడర్గా పాతుకుపోయాడు. హిస్టరీతో ఎంఏ అయిందనిపించాక ఎకనామిక్స్ ఎంఏ కూడా చదివి ఉద్ధరిస్తానని చెప్పి మళ్ళీ 2 ఏళ్ళు ఏలాడు. ఆ 2 ఇన్నింగ్స్లోనే ఎంఏ ఆర్కియాలజీ పురావస్తు పరిశోధక శాఖలో చేరిన నవభారతి గురించి తెలిసింది. అప్పటికే ఆమె తండ్రి ముఖ్యమంత్రి. ఓ ముఖ్యమంత్రి కూతురు అందరితో సమానంగా క్లాసులో కూర్చుని చదువుకోవడం ఆ రోజుల్లో మహా అద్భుతంలా కనిపించేది అందరికీ. నవభారతి ద్వారా మామగారి కోటలో పాగా వెయ్యాలని అటూ ఇటూ పెద్దలని ఊపిరి తీసుకోనియ్యకుండా ఊదరగొట్టేసి మూడు ముళ్ళు వేసేసాడు. అదృష్టవశాత్తు తోడల్లుడు రాజకీయంలో ఆసక్తి లేని వ్యాపారవేత్త. మామగారి వారసుడిగా తనే ఊహించని ఎత్తుకెదిగిపోయాడు. అసలు ప్రియ తిన్ననైనదైతే తనకి ఇంత పురోగతి సాధ్యపడేదే కాదు. ప్రియ భర్త దేశ విదేశాల్లో లావాదేవీలున్న వ్యాపారవేత్త. అతనితో పాటు విదేశాలు తిరుగుతూ రకరకాల కాంటాక్ట్లు పెంపొందించుకుంటున్న తరుణంలోనూ, తండ్రితో పాటు చేసిన రాజకీయ ప్రస్థానంలోనూ ఎవడో ఎక్కడో ఎప్పుడో ప్రియకు తాగుడు అలవాటు చేశాడు. మందు పడితే గాని మనిషి నిలవని వ్యసనమైంది. తండ్రితో పాటు పార్టీ ప్రచార సభలకు రెండు పెగ్గులు వేసుకొచ్చిందంటే ఇంకా అంతే సంగతులు. ప్రజలకు అంతులేని వినోదం అందించేది. ఆవిడని మార్చే ఉపాయం లేక రాజకీయాల నుంచి చాకచక్యంగా తప్పించి పరువు నిలబెట్టుకున్నాడు భూపాలరావు. పదవిలో ఉండగానే మరణించాడు భూపాలరావు. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఆహా అందము చిందు హృదయ కమలం,
హృదయ కమలం
అందుకునే రాదొకడే, ఆహా అందుకునే రాదొకడే.
Thank you. అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం మొదటి కథలో ఉన్నామండి. కథ పేరు నవభారతి. మరి ఆ కథ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోదామా అండి? ఆ భాగంలో భూపాలరావు మరణించాక మరి ఏమవుతుందో చూద్దామా.
భారతదేశంలో రాజకీయ సాంప్రదాయం ప్రకారం సానుభూతి ఓట్లతో ప్రియభారతి ముఖ్యమంత్రి అయిపోవాల్సింది. కానీ అప్పటికే నారాయణరావును అదృష్ట దేవత తలమునకలుగా వరించేసింది. ప్రియభారతిని పార్టీ పెద్దలు, ప్రజలు కూడా మర్చిపోయారు. భూపాలరావు తరువాత పార్టీ అధిష్టాన వర్గం రంగారావుని ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. మరి రంగారావు నారాయణరావుకు పినతండ్రి. సంతానం లేని రంగారావుకు నారాయణరావు ఆయన పెంపుడు కొడుగ్గా ప్రసిద్ధికెక్కాడు. గిట్టని వాళ్ళు పెంపుడు కోతి అని అతని వెనకాల నవ్వుకునేవారు. రంగారావు ముఖ్యమంత్రి అయిన క్షణాన్నించి నారాయణరావు రాజకీయాల్లో అతి త్వరగా ఎదిగిపోయి పినతండ్రికి కుడి భుజం, ఎడం భుజం, మెడ మెడుల్లాగా ఎగబాకాడు. మధ్యలో తమ పార్టీ అప్పుడప్పుడు అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా ఇప్పుడు మాత్రం రంగారావే ముఖ్యమంత్రి. నారాయణరావు ఆయన కేబినెట్లో అతి ముఖ్యమైన మంత్రి. నివాసం కూడా ఆయనతోనే. తన కుటుంబానికి చెందిన గ్రానైట్ క్వారీయింగ్ పరిశ్రమ వ్యాపారం ఎలాగూ ఉండనే ఉంది. ఆదాయానికి లోటు లేకుండా దేవుడి దయవల్ల. ఆదాయపు వివరాలు చూపించమని ప్రతిపక్షాలు గోల పెట్టడానికి ఛాన్సే లేదు. అంతా పక్కా. ఇదిగో ఇప్పుడు ఈ గ్రానైట్ ఇక్కడికి తీసుకొచ్చింది. కేతనాపురం అడవుల్లో గుట్టల మధ్య గ్రానైట్ లభిస్తుంది అన్న సమాచారం కంపెనీ ఇంజనీర్లు చేరేసిన రోజునే ఈ ప్రయాణం ప్లాన్లు చేసుకున్నాడు. కాస్త విశ్రాంతిగా అంటే ప్రతిపక్షం వాళ్ళ ఎత్తి పొడుపులు, ఎదురు సమాధానాలకి దూరంగా కాసేపు గడపాలనిపించింది. పనిలో పని చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలకి ప్రత్యక్షంగా కనిపించవచ్చు. ఆ నియోజకవర్గం గత 2 ఎన్నికల్లో ప్రతిపక్షం వాళ్ల చేతుల్లోకి పోయింది. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా ఇటు రావాలి. తన క్వారీయింగ్ వల్ల, టైల్స్ ఫ్యాక్టరీ వల్ల నిరుపేదలకి చేతి నిండా పని, 2 చేతులా వేతనాలు, వాగ్దానాలు చేసి వాళ్ళ మనసులు దోచుకోవచ్చు అని పథకం వేశాడు. కూతురు కాంతి ఎలాగూ తనతో వస్తుంది. ప్రజా సంబంధాల వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. ఎందుకనిపించిందో గాని తనకి భారతిని అడగాలనిపించింది. ఇలా క్వారీయింగ్ సైట్ చూడ్డానికి రమ్మంటున్నారు మన ఇంజనీర్లు. సరదాగా తిరిగినట్టుంటుంది. ఆ అడవులు గుట్టలు చాలా ప్రసిద్ధి. వస్తావా అడిగాడు. ఎవరైనా నమ్ముతారా? ఆవిడ యూనివర్సిటీలో ఆర్కియాలజీ పురావస్తు పరిశోధన
శాఖ ప్రొఫెసరు.
తాత తండ్రి ఇద్దరు జీవితమంతా రాజకీయాలకి అంకితం చేసిన వంశంలో పుట్టింది. ఒకప్పుడు అక్క, ఇప్పుడు కూతురు. ఎన్నికలు, ఎన్నికల ప్రచారాలంటే ఆకలి దప్పులు కూడా మర్చిపోయి పదవి సాధించే వరకు వదలని రకాలు. ఈవిడేమో ఆర్కియాలజీ ప్రొఫెసరు, ఇప్పటి వరకు తన మీటింగుకి రాలేదు. ఎన్నికల్లో గెలిస్తే, పదవి వరిస్తే ఏదో మాట వరుసకి కంగ్రాట్స్ అనడం తప్ప ఇంకో స్పందన చూపించదు. తను తన స్టూడెంట్లు, రీసెర్చ్ ప్రాజెక్టులు, అదే ఆవిడ లోకం. అలాంటిది వస్తావా అనగానే వస్తాను అంది. ఓ నిమిషం అసలు ఆవిడ ఏమందో అర్థం కాలేదు. అర్థమయ్యాక తనెలా స్పందించాలో తెలియలేదు. ఆవిడ గారు కారెక్కే వరకు నమ్మలేకపోయాడు. ఇదేదో ప్రమాదం లేదు కదా అని తటపటాయించాడు కూడాను. దూరంగా గుట్ట దగ్గర చెట్ల కింద నిలబడి మాట్లాడుతున్న భారతిని చూస్తుంటే నారాయణకి కొత్త కొత్త ఆశలు చిగురించాయి. స్టేజ్ ఎక్కి మైకు పట్టి స్పీచ్లు ఇవ్వక్కర్లేదు. ఇలా నలుగురు ఆడవాళ్ళని కూడేసి మాట్లాడినా చాలు.
మళ్ళీ ఎలక్షన్ల నాటికి ఇక్కడ తన కంపెనీ క్వారీయింగ్ ముమ్మరంగా సాగుతున్నట్టు.
ఆ పని వల్ల ఉపాధి దొరికిన గిరిజనులంతా తనని దేవుడిని చూసినట్టు చూస్తున్నట్టు. భారతి వాళ్ళకి మరిన్ని మంచి మాటలు చెప్పి చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలందరి చేత తనకి ముమ్మరంగా ఓట్లేయిస్తున్నట్టు తీయని పగటి కల కనేశాడు. డాడీ నిద్రపోతున్నావా, కాఫీ వద్దా అని కాంతి కుదిపే వరకు, ఏది మీ మమ్మీ రాదా అంటూ వెనకే నిలబడ్డ గన్మన్ కేసి తిరిగి, మేడంని నువ్వెళ్ళి పిలుచుకొచ్చేయి. ఆ నర్సమ్మ వెళ్ళి అక్కడే తాపడమైపోయింది అన్నాడు. ఓ 2 నిమిషాలయ్యాక నర్సమ్మ, గన్మెన్ ఇద్దరూ తిరిగొచ్చారు. మేడంకి ఆకలి లేదంట, మమ్మల్ని వెళ్ళిపోమ్మన్నారు. ఆ జనాలేదో అక్కడి కొండ గుహల్లో ఏదో కోయగాళ్ల గుడి చూపిస్తారంట. మేడం గారు ఆళ్లతో వెళ్ళి అది చూసొస్తారంట, నర్సమ్మ చెప్పింది. అది నిజమే అన్నట్టు తలూపాడు గన్మెన్. నారాయణరావు అటు చూసేసరికి అప్పటికే భారతి కొండ ఎక్కడం మొదలెట్టింది. గిరిజనులతో సమానంగా కొండ మీదకి చకచకా ఎక్కేస్తున్న భారతిని చూసి చిన్నపాటి
అసూయ కలిగింది నారాయణరావుకు.
తనకి బొజ్జ పెరిగింది. సుఖమైన జీవితం మరిగిన ఒళ్ళు శ్రమ చెయ్యనంటుంది. 4 అడుగులు వేస్తే ఆయాసం అంటుంది. కారణం తెలియని కోపం, విసుగు కమ్ముకొచ్చాయి.
ఒక చిన్న విరామం తీసుకుని కలుసుకుందామండి. ఒక చిన్న విరామం.
మౌనం ఈ బిడియం ఇదేనా, ఇదేనా తెలియకానుక.
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక.
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా తెలియకానుక. ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక. మాటలలో తెలుపలేదు మనసు మోగ కోరిక,
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా చెలియ కానుక,
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. Idi Bharatiya Swaram.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం నవభారతి అనే కథ వింటున్నామండి. ఆ కథలో మూడో భాగంలోకి వచ్చేద్దాం. మరి ఈ భాగంలో నారాయణరావు గారికి ఎందుకంత తెలియని కోపం ఆవేశం వస్తున్నాయో తెలుసుకుందామా?
చిరాగ్గా కొండవైపు చూశాడు. భారతి బృందం కొండ మీద మలుపు తిరిగినట్టున్నారు, ఎక్కడా కనబడలేదు. పోనీ ఆవిడికి లేని తాపత్రయం నాకెందుకు? కప్పు కాంతి వైపు జరిపి ఇంకొంచెం కాఫీ పోయి అన్నాడు. భారతికి తెలుసు నారాయణరావు తనిలా వీళ్లతో కలిసి గుట్టలెక్కుతూ కాలక్షేపం చేస్తే కోపంతో కుతకుతలాడుతాడని.
కానీ చదువుకున్న మూర్ఖులను లెక్క చేయాల్సిన అవసరం లేదని తనకి జీవితం నేర్పింది.
ఆ గిరిజనులతో పాటు మాట్లాడుతూ గుట్టనెక్కేసింది. తమతో సమానంగా చలాకీగా గుట్టనెక్కుతున్న ఈ చదువుకున్న డబ్బున్న అమ్మగారిని చూస్తే వాళ్ళకి మహాసంతోషంగా ఉంది. ఉత్సాహంగా కొండ మీద దేవర మహత్యాలు చెబుతూ తీసుకుపోయారు. గుట్ట శిఖరాన్ని కంటే కొంచెం కిందుగా ఒక పక్క కనీ కనిపించినట్టు ఓ గుహ కనిపించింది. అందులోంచి ఓ పొడుగాటి మనిషి ఇవతలకొచ్చి వీళ్ళని చూసి కదలకుండా నిలబడ్డాడు. చూడగానే తెలుస్తోంది
అతను గిరిజనుడని.
అతనే ఆ కొండ గుహలో ఉన్న గుడికి పూజారని గ్రహించింది. భారతిని తీసుకొచ్చిన జనం అందరూ బిలబిలలాడుతూ అతని చుట్టూ చేరి వాళ్ల భాషలో ఏదో చెప్పారు. అతను భారతి కేసి అనుమానంగా చూశారు. భారతి నమస్కారం పెట్టి దగ్గరగా వెళ్ళింది. అతను అందరినీ రమ్మన్నట్టు తలూపి గుహలోకి దారి తీశాడు. గుహలోపల నుంచి చిన్న దీపపు వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగులో ఓ పెద్ద విగ్రహం, గబ్బిలాల వాసన వస్తోంది. భారతి తలెత్తి చూసింది. గబ్బిలం ఒకటి కనబడలేదు. కేతాళమ్మ మమ్మల్ని మా అడవుల్ని కాపాడి రచ్చిత్తాది చెప్పాడు గిరిజన పూజారి. వంగుని దండం పెట్టింది భారతి. చేతులు చాపి దేవత కాళ్ళని కళ్ళకద్దుకుంటూ దేవత బొమ్మని నిశితంగా పరిశీలించింది. అది చెక్కిన నాటి కాలాన్ని చూచాయగా అంచనా వేసుకుంది. పూజారి చిన్న చిప్పలోంచి కుంకుమ తీసి భారతి మొహాన్నమెత్తాడు. రెండు ఇప్పపూలు తీసి చేతిలో వేశాడు. ఇంకా పోదాం పదండి అన్నట్టు సైగ చేసి బయటకు నడవబోయాడు. దేవత బొమ్మకేసి కన్నార్పకుండా చూస్తున్న భారతి కేతాళమ్మ విగ్రహం వెనక నుండి గుహ చిన్న మలుపు తిరుగుతోంది అని గ్రహించింది. కొంచెం జాగ్రత్తగా చూస్తే విగ్రహం వెనక కుడివైపుకి తిరిగి గుహ ఇంకా పొడుగ్గా వ్యాపించినట్టు అర్థమవుతోంది. విగ్రహం ఆ మలుపుని కప్పి ఉంచడం మూలాన ఆ గుడ్డి వెలుతురులో గుహ అక్కడే అంతమైనట్టు భ్రమ కలిగిస్తోంది. ఆ లోపల కూడా చూసి వెడదాం అభ్యర్థిస్తున్నట్టు అంది భారతి. హమ్మూ, ఆడవాళ్ళు నలుగురు హడలిపోయినట్టు గుండెల మీద చెయ్యేసుకున్నారు. అందరూ భయం భయంగా పూజారి వైపు చూశారు. కోపాన్ని అణుచుకున్నట్టు మొహం పెట్టాడతను. భారతి వైపు విసుగ్గా చూసి వాళ్లతో ఏదో అన్నాడు. అతని మాటలు భారతికి చెప్పడానికి మొహమాట పడుతున్నట్టు చూశారు వాళ్ళు. అటు పక్కకెవరు ఎల్లరమ్మా? మా పూజారాయన ఒక్కడే ఎల్లగలడు అందొక పెద్ద ఆవిడ. అక్కడ మా తాత ముత్తాతల ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. పూజారైనా ఏడాదికి ఒక్కసారి పండుగ రోజున మాత్రం అక్కడికెళ్ళి ఆత్మలకు శాంతి చేసొస్తాడు. మేమెళ్ళం చెప్పాడింకొకడు. భారతి పూజారాయన్ని కొంచెం పక్కగా రమ్మని పిలిచింది. తన పర్సులోంచి నల్లని పట్టుతాడికి కట్టిన వస్తువు ఒకటి తీసి అతనికి మాత్రమే చూపించింది. ఇది తెలుసుగా, మంత్రంతో ఉంది నా దగ్గర, ఆత్మలేం చెయ్యవు రహస్యంగా చెప్పింది. అతను చూశాడు మానవ కంకాళంలోని చిన్న ఎముకలు రెండు రాగిలో తాపడం చేయబడి తాడుకు కట్టబడి ఉన్నాయి. అది స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక ప్రొఫెసరు ఆమెకిచ్చాడు. కొండల్లోనే జీవితం గడిపే గిరిజనులకు చాలా మూఢ నమ్మకాలుంటాయి. వాటిని మార్చడం మన పని కాదు. వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతినకుండా మనకి కావలసిన సమాచారం మనం సేకరించుకోవడానికి ఇలాంటివి సహకరిస్తాయి అని చెప్పాడు. చాలా పరిశోధనల్లో ఆ తాయత్తు చాలా ఉపకారం చేసింది. అయితే ఆ ఎముకలు ప్లాస్టిక్తో చేసినవని గ్రహించడం కొంచెం కష్టమే. దాన్ని కొంచెం బెదురుతున్నట్టు చూసి సరే అన్నట్టు తలూపి తనతో రమ్మన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కుతూహలంగా కొంచెం భయంగా చూస్తుండగా అతని వెనకే వెళ్ళింది భారతి. విగ్రహం వెనకకు వెళ్ళి కుడివైపు మళ్ళారిద్దరూ. గుడ్డి దీపం వెలుగు కొంతవరకే కనిపించింది. తన పర్సులోంచి పెన్ టార్చ్ తీసి ఆన్ చేసింది భారతి. ధబ్బుమన్న చప్పుడుతో కొన్ని గబ్బిలాలు బయటికి ఎగిరాయి. కొన్ని అలాగే కదలకుండా వేలాడుతున్నాయి. భరించలేని కంపు, గాలి లేదు, ఊపిరి తీసుకోవడమే కష్టమైంది. పర్సులోంచి చిన్న మాస్క్ తీసి ముక్కుకి స్ట్రాప్తో బిగించింది. ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఊపిరి తీసుకోగలిగింది. గబగబా టార్చ్ వెలుగులో గుహ గోడలు పరీక్షించింది. భారతికి తెలుసు పూజారి తనని అక్కడ ఎక్కువసేపు నిలబడనీయడు. చకచకా కనబడుతున్నవన్నీ మెదడులోనే నిక్షిప్తం చేసుకుంది. ఉన్నట్టుండి ఓ రెండు గబ్బిలాలు ఎగిరి పూజారి నుదుటిని కొట్టుకున్నాయి. అతను చిన్న కేక పెట్టి ముందుకు తూలి గుహ గోడ మీద పడ్డాడు. అతను సర్దుకుని లేచేలోగా సెల్ ఫోన్తో గబగబా 4 స్నాపులు కొట్టింది. అతను లేచి నిలబడి, ఇంక పదమ్మా, నీ తాయత్తు మహిమ సరిపోదు, ఆత్మలు మీదకొత్తున్నాయి పద అన్నాడు. మాట్లాడకుండా అతనితో బయటకు నడిచింది. యువతలకొచ్చిన భారతిని గిరిజనులంతా అబ్బురంగా చూశారు. పూజారి వాళ్ళకేదో చెప్పాడు. వాళ్ళంతా భయపడ్డట్టు చూశారు. బహుశా గబ్బిలాలు అతనికి తాకడం గురించి చెప్పి ఉంటాడనుకుంది భారతి. వాళ్ళ నుంచి కొద్దిగా అవతలికి నడిచి సెల్ ఫోన్ ఆన్ చేసింది. సిగ్నల్ చక్కగా ఉంది.
కావలసిన నెంబర్ నొక్కి సార్ అంది.
కేతనాపురం నుంచి రాగానే జ్వరంతో పడకేసింది భారతి. 2 రోజులైనా తగ్గకపోయేసరికి ఫ్యామిలీ డాక్టర్ సలహాతో మందులు మొదలుపెట్టింది.
కేతనాపురం క్వారీ సైట్ కోసం అన్నగారి పేరున
పర్మిట్లు మొదలైన ఫార్మాలిటీస్ కోసం పేపర్లు నడపడం మొదలెట్టాడు నారాయణరావు. సైటు మీద ఉన్న కంపెనీ ఉద్యోగస్తుల నుంచి ఫోన్లు రావడం మొదలెట్టాయి. యూనివర్సిటీ స్టూడెంట్లట, బ్యాచులుగా వస్తున్నారు సైటు మీదకి అప్పుడప్పుడు. పిక్నిక్లని, ట్రెక్కింగ్ అని, ఇదని, అదని, ఇది మామూలు అంటున్నారు ఇక్కడి వాళ్ళు. వాళ్ళని ఎలా చేయమంటారా అని అడిగారు. నిజంగా యూనివర్సిటీ స్టూడెంట్లైతే రానియండి, ఏం గొడవ పెట్టుకోకండి అని చెప్పాడు నారాయణరావు. క్వారీ సైట్ వ్యవహారం నడుస్తుండగానే తుఫానులా వచ్చిపడ్డ వార్తలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. సంపన్న దేశాల్లో నిర్మాణ పనులు సంపాదించుకుని వెళ్ళే లేబరు పట్ల కాంట్రాక్టర్లు చేస్తున్న అన్యాయాలు మీడియా వెలుగులోకి తెచ్చింది. తీగ కదిపితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడ్డాయి. దొంగ పాస్పోర్ట్లు సృష్టించి ఆ దేశాల్లో పనిప్పించడానికి లక్షలు వసూలు చేస్తున్న దళారీల వ్యవహారం, పని మనుషులుగా వంట మనుషులుగా వెళ్ళిన మహిళలపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క గదిలో 40 మంది కూలీలను పెట్టి మొదట చెప్పిన వేతనం ఇవ్వక తిండికి కూడా ఇబ్బంది పెట్టారు కాంట్రాక్టర్లు. ఇదేమి అన్యాయం అని ఆందోళన చేసిన
శ్రామికులను
జైల్లో పెట్టారు ఆ దేశాల పోలీసులు. ఆ బాధలు పడలేక ఇంటికి తిరిగొచ్చి తమ వారికి ముఖం చూపించలేక జైళ్లలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రానికి చెందిన పనివారు కొందరు. పేపర్లు, టీవీల వాళ్ళు రోజుకొక ఉదంతం బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని
దుమ్మెత్తిపోశాయి.
అసెంబ్లీ ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఇన్నాళ్ళుగా ఇంత జరుగుతుంటే చీమ కుట్టినట్టయినా లేని అధికార పక్షం బాధ్యత వహించి వెంటనే తప్పుకోవాలని గొడవ మొదలెట్టారు. బాధితుల్లో ఎక్కువ మంది రాష్ట్రానికి చెందిన వారే అవడం అగ్నికి ఆద్యం తోడైనట్టయింది. జ్వరంతో పడుకుని ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కల్లోలం గమనిస్తూనే ఉంది భారతి.
ఒక చిన్న విరామం తీసుకుని కలుసుకుందామండి. చిన్న విరామం.
నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ కుషాదు గొలిపే విందుకే నిశాకనుల దాన. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ కుషాదు గొలిపే విందుకే నిశాకనుల దాన. ఉండవో పెళ్లి పల్లకి చూసుకో. ఓహో తెలియా నీవు కూడవో పెళ్లి పల్లకి చూసుకో. ఆయి గొలుపు సన్నాయి పాటలో వలపు పాటలే వేసుకో. మదును నేనైతే ఒలైనా లోకమే తీకటై పోవునే.
ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూపుతూ హుషారుగా ఉందాములే నిశాకనుల వాడా.
ధనసుపై ఆడు పొందమానేడే,
నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమీ నాడే.
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా.
నేను వీణనై నీవు నాదమై ఏకమోదమా తీయగా.
ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు రూపుతూ
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం నవభారతి కథ వింటున్నామండి. ఆ కథలో నాలుగో భాగంలోకి వచ్చేసాము. మరి ఈ భాగంలో రాష్ట్ర పరిస్థితి ఏంటో మనం కథ విని తెలుసుకుందామండి.
ఖాళీ కడుపుతో మందులు మింగకూడదన్న డాక్టరు హెచ్చరిక గుర్తుకొచ్చి ఏమీ తినాలనిపించకపోవడంతో కొంచెం పాలు మజ్జిగో తాగి మాత్రలు వేసుకుందామని
మేడ మీద పడక గది నుంచి కిందకి దిగి వచ్చింది భారతి ఓ రోజు.
హాల్లో రంగారావు తన అనుయాయులతో సమావేశమైనట్టున్నాడు. పెద్ద గొంతుతో అతను అంటున్న మాటలు వినబడ్డాయి. పాల గ్లాసు పట్టుకుని మెట్ల దగ్గర నిలబడి వింది.
ఆ వెధవలు అసలు ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి అక్కడింత పని నేర్పించి కడుపు నిండా తిండి పెడుతున్నారు లేబరు పనుల కోసం తీసుకెళ్లిన కాంట్రాక్టర్లు. ఒకటి దొరికితే ఇంకొకటి కావాలని గొడవ. తిండి దొరికేసరికి వసతులు కావాల్సి వచ్చాయి. రోడ్ల పక్క పేవ్మెంట్ల మీద పడుకుంటున్నారు ఇక్కడ. అది బాగుంది గాబోలు, అక్కడ కనీసం బంకు బెడ్లైనా దొరుకుతున్నాయి. కాస్త కడుపు నిండేసరికి రాజభోగాలు కావాల్సి వస్తున్నాయి ఒక్కొక్కడికి. రాజభోగాలు అంటూ చాలా ఆవేశంగా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాడు రంగారావు. అతని వాదనను నిర్ద్వంద్వంగా సమర్థిస్తున్నారు భజనపరులు. ఈ వితండ వాదం వింటూ నేను వేల సంవత్సరాల నాటి మానవుని విజ్ఞానానికి ప్రతీకగా కొండల్లోనూ బండరాళ్లలోనూ దొరుకుతున్న ప్రాచీన కళారూపాలను కాపాడి రాబోయే తరాలకు వారసత్వ సంపదగా అందించాలని
తాపత్రయపడుతున్నాను. మీరేమో సాటి మనిషిని ఒక వస్తువులాగా, పశువుల్లాగా విదేశాలకు ఎగుమతి చేసి చేయరాని కష్టం చేయించి శతాబ్దాల నాటి బానిస సంస్కృతిని చావనీయకుండా ఉంచి పెంచి పోషిస్తున్నారా అనుకుంటూ బాధపడింది భారతి. అవును మరి, అదే వాళ్ళకి తెలిసిన ఆర్కియాలజీ. రంగారావు చేస్తున్న పిడివాదాన్ని ఆధారంగా చేసుకుని ప్రతిపక్షం నోరు మూయించడానికి ప్రయత్నించారు నారాయణరావు తదితరులు. ప్రపంచ దేశాలు నిర్లజ్జగా వీరు చేస్తున్న వాదనను తీవ్రంగా విమర్శించాయి. ముఖ్యమంత్రి రంగారావు తనకు రాష్ట్రంలోనూ దేశంలోనే కాక విదేశాల నుంచి కూడా ఎదురవుతున్న వ్యతిరేకతను చూసి ప్లేటు ఫిరాయించాడు. కేంద్ర ప్రభుత్వ వైఖరే దీనికి కారణమని నిరూపించడానికి ప్రయత్నించాడు. ఏ నైపుణ్యము లేని శ్రామిక వర్గం, అన్స్కిల్డ్ లేబర్ పట్ల కేంద్రానికి ఉన్న నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం అని అసెంబ్లీలో వాదించాడు. మన కేంద్రానికి ఏ దేశంతోనూ లేబర్ మేనేజ్మెంట్ విషయంలో ఒక పద్ధతి కానీ ఇతర దేశాలతో ఒప్పందం కానీ లేకపోవడమే ఇన్ని అనర్థాలకు మూలం అని ఉపన్యాసాలు ఇచ్చాడు. తనకి అనుకూలంగా ఉండే టీవీ ఛానల్స్లో ప్రశ్నోత్తర కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మీదకే నెపం నెట్టేయాలని ప్రయత్నించాడు. కేంద్రం తీవ్రంగా ప్రతిస్పందించింది. దొంగ పాస్పోర్ట్ల పంపిణీ నీ రాష్ట్రం నుంచే ఎక్కువ వస్తున్నాయని, మొత్తం కుంభకోణం బయట పెడతామని బెదిరించింది. పాస్పోర్ట్ల రాకెట్టును, లేబరు సరఫరా దళారీలను కనిపెట్టమని సిబిసిఐడికి అప్పగించింది. ఏది ఏమైనా ఆత్మహత్య చేసుకున్న కష్టజీవుల కుటుంబాలకు కనీసం 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి తిరిగి వచ్చిన వర్కర్లకు పని చూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మరో కొత్త ప్రతిపాదన పెట్టాడు రంగారావు. కేంద్రం అది కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనంటూ తిప్పికొట్టింది. 4 రోజుల పాటు దేశమంతా కుతకుతా ఉడికిపోయింది. ప్రతిపక్షం వారి తాకిడిని తట్టుకోవడం కష్టమైపోయింది రంగారావు, నారాయణరావు తదితరులకు. అధికార పక్షం సభ్యులు రంగారావు పదవిని, తద్వారా తమ పదవులను కాపాడే ప్రయత్నంలో ఉండగానే ఓ శుభోదయాన్న మరో రాజకీయ బాంబును పేల్చారు మీడియా వాళ్ళు. ఈసారి సరాసరి నారాయణరావు నెత్తి మీద. కేతనాపురం అడవుల్లోని కొండ గుహల్లో 1000 సంవత్సరాల క్రితం ఆటవిక మానవులు చిత్రించిన చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మంత్రి నారాయణరావు గారి బంధువులు ఆ అడవుల్లో గ్రానైట్ క్వారీయింగ్ మొదలుపెట్టబోతున్నారు. క్వారీ పని కోసం జరిపే తవ్వకాలు, బ్లాస్టింగుల మూలంగా మన రాష్ట్రంలోని అమూల్యమైన పురావస్తు సంపద వేల వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్న సంపద భావి తరాలకు అందకుండా పోతుంది. తక్షణమే ఈ ప్రాంతాన్ని నేషనల్ హెరిటేజ్గా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం కాపాడాలి అని ఘోషించాయి దృశ్య శ్రవణ మాధ్యమాలు, వార్తాపత్రికలు. దీనితో ఈ పినతండ్రి పెంపుడు కొడుకుల ఆటకట్టు అని పండుగ చేసుకున్నారు ప్రతిపక్షం వారు. ప్రభుత్వం రాజీనామా చేసేయాలని పట్టుపట్టారు. ఆ రోజు నారాయణరావు ఇంట్లో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్న ప్రముఖులంతా రోజంతా మంతనాలు జరిపినా ఎటూ తేలలేదు. అర్ధరాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి చర్చలు. నారాయణరావు ఏదో స్ఫురించి రంగారావుతో రహస్యంగా సంప్రదించాలన్న ఉద్దేశంతో మేడ మీద మా పడక గదిలో కొంచెం మన ఇద్దరం మాట్లాడుకుందాం, రండి చిన్నాన్న అన్నాడు రహస్యంగా. ముందు నువ్వెళ్ళు, నేను వెనకే వస్తా నని సైగ చేశాడు రంగారావు. నిద్రపోతున్న భారతి లేవకూడదన్న ఉద్దేశంతో పడక గది తలుపు అతి నెమ్మదిగా తోసుకుని ప్రవేశించి ఏవో కాగితాల కోసం అల్మైరా తలుపు తెరవబోతున్న నారాయణరావుకు పక్క మీద పడుకుని సెల్ ఫోన్లో మాట్లాడుతున్న భారతి గొంతు వినిపించింది. మెనీ మెనీ థ్యాంక్స్ సార్, ఫారిన్ టూర్లో ఉండి కూడా కేతనాపురం సర్వేకి టీములు పంపించి మీడియాకి సమాచారం అందించి మహోపకారం చేశారు సార్, నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు సార్ అంటోంది. ఇంకా ఏవో మాట్లాడుతోంది. నారాయణరావుకు అర్థమైపోయింది, భారతి రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వంతో మాట్లాడుతోంది. ప్రొఫెసర్ ఎమెరిటిస్గాను చాలా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గాను విశ్వం ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నాడు. పురావస్తు శాస్త్ర పరిశోధనకి తన సేవలు ఇప్పటికీ అందిస్తున్నాడు. భారతి అతనితో మాట్లాడుతూ కృతజ్ఞతలు అందించడానికి మాటలు చాలక ఇబ్బంది పడిపోతోంది. విషయం గ్రహించిన నారాయణరావు కళ్ళు క్రోధంతో భగ్గున మండాయి. చప్పుడు కాకుండా మంచం వైపు నడిచి పక్కన బల్ల మీద యాపిల్ పళ్ళ మధ్యన ఉన్న చాకుని తీశాడు. నువ్వటే రాక్షసి, ఈ ముసలం పుట్టించింది. నువ్వు నీ ప్రొఫెసరు కలిసి నాకే ఎసరు పెడతారటే అంటూ చాకుతో భారతి కడుపులో కస్సున పొడిచాడు. కసి తీరక చాకును బయటికి లాగి మళ్ళీ పొడవడానికి చెయ్యెత్తాడు. ఆ చేతిని అలాగే పట్టుకుని ఆగరా అబ్బాయి, ఆగు, తొందరపడుకు అని అరిచాడు నారాయణరావు వెనకే లోపలికి వచ్చిన రంగారావు. ఆవేశపడి మనకు దొరికిన ఈ మహత్తరమైన అవకాశం జడగొట్టకు అని అతని చేతిలో చాకు లాగి పడేసి ఫోన్ అందుకున్నాడు. ఆ తరువాతి వారంలో చకచకా జరిగిన రాజకీయ పరిణామాలను మీడియా వారు ఎప్పటికప్పుడు వేడివేడిగా ప్రజలకు అందించారిలా. విదేశాల్లో శ్రామికులకు జరుగుతున్న అన్యాయాలతో తనకేమీ సంబంధం లేకపోయినా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు ముఖ్యమంత్రి రంగారావు. కేతనాపురం కొండ గుహల్లో అమూల్యమైన ప్రాచీన నియోలిథిక్ కూడ్య చిత్రాలు ఉన్నాయని గ్రహించి మంత్రి నారాయణరావు గారే తన ధర్మపత్ని ఆర్కియాలజీ ప్రొఫెసర్ అయిన శ్రీమతి నవభారతి గారి ద్వారా సంప్రదించి ఆర్కియాలజీ విభాగం వారి చేత తనిఖీ చేయించారు. ఆ గుహల విలువ ముందుగా తెలుసుకోవడం వల్లనే అక్కడ క్వారీయింగ్ కోసం టెండర్లు పిలవకుండా నిలిపివేశారు. ఆయన బంధువులకే కాదు, ఎవరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి అనుమతి లభించకుండా అడ్డుకున్నారు. ఆర్కియాలజీ శాఖ వారు సమగ్రమైన నివేదికను అందించేలోపి అధికార పక్షానికి వ్యతిరేకులైన కొందరు మీడియా వారు తమ అపోహలతో అనవసరమైన గందరగోళం సృష్టించారు. అధికార పక్షం వారు రాజీనామా చేసిన రంగారావు గారి స్థానంలో నారాయణరావు గారిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైంది. గవర్నరు ఆమోదించడమైనది. అసలే అనారోగ్యంగా ఉన్న శ్రీమతి నవభారతి ప్రమాదవశాత్తు మెట్ల మీద నుంచి పడి పదునైన రెయిలింగు కొన పొట్టలో గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రిలో ఉండడం వల్ల ముఖ్యమంత్రి నారాయణరావు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కాలేకపోయారు. ఈ వార్తలన్నీ నడుస్తున్న రోజుల్లోనే ఒక చిన్న వార్తాపత్రికలో ఒక మూల చిన్న అక్షరాలతో కనిపించిన వార్త, ఈజిప్ట్ టూర్లో ఉన్న ఆర్కియాలజీ ప్రొఫెసర్ విశ్వం తన హోటల్ గదిలో నిద్రలోనే మరణించారు. కొన్నాళ్ల తర్వాత ఆసుపత్రి అధికారులు పత్రికలకిచ్చిన సమాచారం ప్రకారం నవభారతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అదండి కథ. ఇది స్వాతి మాసపత్రిక, ఏప్రిల్ 2010లో ప్రచురితమైందండి. ఇక అక్షరాల పూదోటలో సమయం కావచ్చింది. ఎన్నో భావ కుసుమాల పరిమళాలు ఆస్వాదించాం కదండి. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం. ఆగస్ట్ 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.